నాన్న కథ చెప్పవా?
మీరు వింటున్నారు కిడ్ స్టోరీస్ ఇన్ తెలుగు పాడ్కాస్ట్ బై సీతారాం, రేయాన్ష్ అండ్ స్నిగ్ధ. రేయాన్ష్, నిజమైన వేటగాడు అనేటువంటి ఒక కథ ఇది. విక్రమ బేతాళ కథల్లోనిది చెప్పాలా? మళ్ళీ స్టార్ట్ అయింది విక్రమ బేతాళ కథ. అందులో ఒక చిన్న కథ. పట్టు వదలని విక్రమార్కుడు చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకొని మౌనంగా శ్మశానం వైపు నడవసాగాడు. అప్పుడు శవంలోని భేతాళుడు, రాజా, నువ్వు ఈ అర్ధరాత్రి వేళ ఏం ప్రయోజనం వస్తుందని చెప్పి ఇలా తిరుగుతున్నావో నాకు అస్సలు తెలవడం లేదు. బహుశా నువ్వు ఎవరికైనా న్యాయం చేయటానికా, లేక ఎవరి దగ్గరైనా ఉండడానికంటే ఏదైనా ఒక మంచి లాభము పొందడానిక ఈ పనికి పూనుకున్నావా చెప్పు. ఎవరి కోసమో నువ్వు గనక ఈ పని చేస్తున్నావో మాత్రం, నువ్వు ఎంత కష్టపడి చేసినా కూడా వాళ్ళు నీ నిజాయితీని నమ్మకపోవచ్చు. పూర్వము నీలాగే ఒకడు తను చెయ్యని పనికి ఎంతో ఇబ్బంది పడ్డాడు. పూర్వము తను దొంగ కాకున్నా వట్టి పుణ్యానికి పాపం అనుమానించబడ్డ ఒక వేటగాడి కథ చెబుతాను, శ్రమ తెలియకుండా విను అని కథ చెప్పసాగిండు. ఏం చెప్పిండంటే, పూర్వకాలంలో బసవయ్య అనేటువంటి ఒక వేటగాడు అడవి పక్కన ఉన్నటువంటి ఒక గూడెం, ఆ గూడెం పేరు కొమ్ముగూడెం, ఆ గూడెంలో ఉండేవాడు తన భార్య పిల్లలతోటి. గూడెం పక్కనున్న అడవిలోని జంతువులు పక్షులను వేటాడి చంపి దాన్ని ఏం చేసేవాడు, సమీప గ్రామాల్లోకి వెళ్ళి అమ్ముకొని జీవిస్తుండేవాడు. ఒకరోజు ఎప్పటిలాగే అడవిలోకి వెళ్ళేసరికి ఆ దారిలో పక్కన సగం తినేసినటువంటి మనిషి యొక్క శవం, అంటే డెడ్ బాడీ కనిపించింది. దానికి కాస్త దూరంలో నేల మీద మెరుస్తూ బంగారం గొలుసు కనబడేసరికి దాన్ని చేతిలోకి తీసుకున్నాడు, సంతోషంగా మెడలో వేసుకున్నాడు. తర్వాత ఓ కుందేలును వేటాడి ఇంటికి తీసుకుని పోయాడు. ఒక నెల తర్వాత దసరా పండుగ వచ్చింది. ఆ దసరా పండుగకు కొత్త బట్టలు కావాలి కదా, ఇంట్లోకి సరుకులు కూడా కావాలి, పిల్లలకు కూడా బట్టలు కావాలి. కాబట్టి ఆయన భార్య ఏమన్నదంటే, మనము దసరా పండుగ వస్తుంది కదా, మరి పిల్లలకు నాకు మీకు బట్టలు తీసుకోవాలి కదా, మన వద్ద దాచిపెట్టిన డబ్బులు ఏమైనా ఉంటే కాస్త మరి పిల్లలకు నాకు ఏమైనా తీసుకొస్తారా అని అడుగుతుంది. అరే రే, మన వద్ద దాచిపెట్టిన డబ్బులేం లేవు కదా, నా దగ్గర ఈ గొలుసు మాత్రమే ఉన్నది కదా, సరే దీన్ని అమ్మి నేను ఏమైనా డబ్బులు తీసుకుని వస్తా అని చెప్పి వెళ్తాడు. ఎక్కడికి వెళ్తాడు, పట్టణానికి వెళ్తాడు. పట్టణానికి బయలుదేరతాడు. నేరుగా కంసాలి కనకయ్య, అంటే గోల్డ్ స్మిత్ దగ్గరికి వెళ్తాడు, కనకయ్య అని పేరు. ఆ గొలుసు చూపించి, దీన్ని తీసుకొని నీకు ఎంత డబ్బు ఇవ్వగలుగుతో అంత డబ్బు ఇవ్వు అని అంటాడు. అది చూసేసరికి, ఆ గొలుసును చూసేసరికి కనకయ్యకు ఆశ్చర్యపోతాడు. అరే, ఇది నేను చేసిన గొలుసే కదా, సరిగ్గా 7 క్రితము మురారి అనే అతనికి ఈ గొలుసును చేసి ఇచ్చిన, నెల నుంచి అతడు కనిపించడం లేదు కదా అనుకుని వీడి మీద అనుమానం వస్తుంది, వేటగాడి మీద అనుమానం వస్తుంది. ఎవరా వేటగాడు, బసవయ్య అనే వేటగాడి మీద అనుమానం వస్తుంది. వచ్చి అక్కడ ఉండేటువంటి కొంతమంది సైనికులకు ఇట్లా సైగ చేసి పిలుస్తాడు అన్నట్టు. పిలిచి రాజభటులు ఆ నగతో సహా బసవయ్యను కూడా లాక్కొని వెళ్తారు. వెళ్ళి న్యాయాధికారి ముందు నిలబెట్టారు. ఇంతలో అక్కడికి మురారి భార్య కూడా వస్తుంది. ఏడుస్తూ న్యాయాధికారికి మొర పెట్టుకుంది, అయ్యా నా భర్తను ఇతడే చంపేసి ఉంటాడు, ఇంత ఘాతకానికి పాల్పడిన ఇతగాడికి ఖచ్చితంగా మరణదండన విధించి నా గొలుసు నాకు ఇప్పించండి, నా భర్త జ్ఞాపకార్థం దానిని నేను నా దగ్గరే పెట్టుకుంటాను అని ఆమె కన్నీళ్లు పెట్టుకొని న్యాయాధికారిని వేడుకుంది. న్యాయాధికారి పేరు ధర్మరాజు. సమయస్ఫూర్తితో అతడు వ్యవహరిస్తాడని, న్యాయబద్ధంగా తీర్పు చెబుతాడని తనకు చాలా పేరుందన్నట్టు. తన ఎదుట నిర్భయంగా నిలబడ్డ బసవయ్యతో, ఈ నగ నీకెక్కడిది, నిజం చెప్పు అని అడిగాడు న్యాయాధికారి. అయ్యా, ఉదయమే నేను వేటకు వెళ్తుంటే జంతువులు తినేసినటువంటి సగం మనిషి శవం దారి పక్కన కనబడింది గొలుసు. ఈ గొలుసు అక్కడ పడి ఉంటే నేను తీసుకున్నాను, సొంతదారుకు ఇద్దామన్నా అక్కడ ఎవరు లేరు, అంటే ఎవరు ఈ గొలుసు ఎవరిది అని తెలుసుకుందామన్నా కూడా అక్కడ ఎవరు లేరు. ఇప్పుడు కుటుంబం అవసరాల కోసం నేను ఈ గొలుసును అమ్మాలనుకొని వచ్చిన పట్టణానికి. అప్పుడు భటులు నన్ను పట్టుకొని దొంగ అని మీ ఎదుట నిలబెట్టారు అన్నాడు బసవయ్య ఎట్లాంటి భయం లేకుండా. నువ్వు అబద్ధం చెప్తున్నావని మురారి భార్య అంటుంది, నువ్వే నగ కోసం మురారిని చంపలేదని నమ్మకం ఏమిటి అని అడిగాడు ధర్మరాజు. అయ్యా, నేను వేటగాడినే కాని దొంగను కాను, నన్ను నమ్మండి, కావాలంటే మీరు పరీక్షించుకోవచ్చు అన్నాడు బసవయ్య. ఏం పరీక్ష చేయమంటావు, నీ విలువిద్యా ప్రావీణ్యం ఏపాటితో చూపిస్తావా అని అడిగాడు ధర్మరాజు. నువ్వు వేటగాడివి కదా, నువ్వు బాణాలు ఎంత బాగా వదులుతావో నేను చూస్తా అని అనుకుంటున్నావా, అంటే నా వెంట మీరు అడవికి రండి, జంతువుల్ని నాకు నగ దొరికిన స్థలాన్ని కూడా చూపిస్తాను అన్నాడు బసవయ్య ధీమాగా. సరేనని న్యాయాధికారి మురారి తమ్ముణ్ణి వెంట పెట్టుకుని వేటగాడితో అడవిలోకి వెళ్ళాడు. బసవయ్యను చూసిన కాకులు కావు కావమంటూ గోలగోలగా అరవసాగాయి. జింకలు నక్కలు భయంతో అడవిలో పరుగులు పెట్టసాగాయి. నిజమే, నువ్వు వేటగాడివి అని నమ్ముతున్నాను, స్థలం చూపించు అన్నాడు న్యాయాధికారి. బసవయ్య న్యాయాధికారిని వెంట పెట్టుకుని ఆ స్థలం వద్దకు వెళ్ళి చూపించసాగాడు. ఇంతలో హఠాత్తుగా గాండ్రు గాండ్రు అంటూ పెద్ద పులి అరుపు వినిపించింది. అదుగో మనిషిని చంపిన పులి వస్తుంది, కనుకే మాట వేసుకుని కూర్చుంది మరో మనిషి కోసం, మీరు చెట్టెక్కండి అని బసవయ్య వాళ్ళని చెట్టెక్కించాడు. తర్వాత అతడు కూడా ఆ చెట్టు ఎక్కి బాణం సిద్ధంగా పట్టుకొని కూర్చున్నాడు. కాసేపటికి పులి వాళ్ళు కూర్చున్న చెట్టు కిందకు వచ్చి మనుషుల్ని అందుకోవడం కోసం చెట్టుపైకి ఎక్కడానికి ప్రయత్నించసాగింది. బసవయ్య బాణం వదిలి పులి మీదకు సూటిగా వదిలాడు. డొక్కలో దిగిన బాణంతో పులి పెద్దగా అరుస్తూ కొద్ది దూరం వెళ్ళి నేల మీద పడి చనిపోయింది. అందరూ చెట్టు మీద నుంచి దిగారు. అప్పుడు న్యాయాధికారి బసవయ్యను మెచ్చుకోలుగాను చూస్తూ, నువ్వు దొంగబై ఉంటే మమ్మల్ని చంపేసి మా మెల్లో ఉన్న ఈ బంగారాన్ని కూడా తీసుకునేవాడివే, కానీ నువ్వు నిజమైన వేటగాడివి, నిన్ను అనవసరంగా అనుమానించినందుకు బాధపడుతున్నాను, మా ప్రాణాల్ని కూడా రక్షించినందుకు నీకు బహుమతిగా ఈ హారం ఇస్తున్నాను తీసుకో అని తన మెడలోని ఉన్న బంగార గొలుసు కూడా వేటగాడికి మెడలో వేసింది. అయ్యా, మీరు నన్ను వేటగాడని నమ్మినందుకు సంతోషం, కానీ ఈ మాటలు ఇక్కడ కాదు, మీ న్యాయస్థానంలో 10 మంది ముందు చెప్పండి అని గొలుసు తిరిగి ఇచ్చివేశాడు బసవయ్య. న్యాయాధికారి అతని తెలివితేటలకు ఆశ్చర్యపడ్డాడు. ఆ విధంగానే తనతో పాటు అతడిని తీసుకువెళ్ళి సభ ఏర్పాటు చేశాడు. సభికులారా, మీతో పాటు నేను అనవసరంగా ఇతడిని అనుమానించాను, ఇతని సాహసం వల్లనే నేను తిరిగి మీ ముందు మాట్లాడగలుగుతున్నాను. బసవయ్య నిజమైన వేటగాడు, కాకుంటే మేము ఈ పాటికి పులికి ఆహారమైపోతుండే వాళ్ళమే. బసవయ్యకు మురారి గొలుసు దొరికిందే కానీ మురారిని చంపి అతను ఆ గొలుసును దొంగలించలేదు అని న్యాయాధికారి ధర్మరాజు జరిగిన సంఘటన అంతా కూడా వివరించాడు. ప్రజలు అభినందపూర్వకంగా చప్పట్లు చరిచారు. తర్వాత ధర్మరాజు రాజభటులు తెచ్చిన గొలుసును మురారి భార్య మనెమ్మకు ఇచ్చివేశారు. అనంతరం న్యాయాధికారి తన మెడలో గొలుసును తీసి, మా ప్రాణాలను రక్షించినందుకు బసవయ్యకు ఈ చిన్ని బహుమతి ఇస్తున్నాను అని ప్రకటించి తన మెడలో ఉన్నటువంటి హారం తీసి బసవయ్య మెడలో వెయ్యబోయాడు. అప్పుడు బసవయ్య, నన్ను క్షమించండి, మీ కానుకను నేను తీసుకోలేను, మాకు పండుగ సరుకులు బట్టలు ఇప్పించండి చాలు, గొలుసు మాత్రం వద్దు అని వేడుకున్నాడు. బసవయ్య మాటలను విని ఏదో అర్థమైనట్లుగా నవ్వి ఏడాదికి సరిపడా సరుకులు అతడి కుటుంబానికి సరిపోను బట్టలు పెట్టి గౌరవంగా వేడుకోలు పడికాడు న్యాయాధికారి. భేతాళుడు ఈ కథ చెప్పి, రాజా, బసవయ్యను న్యాయాధికారి మొదట దొంగగా అనుమానించి తీసుకెళ్లాడా? అడవిలో గొలుసు ఇవ్వబోగా వేటగాడు ఎందుకు తీసుకోలేదు? న్యాయస్థానంలోనే ఎందుకు ఇవ్వమన్నాడు? న్యాయస్థానంలో ఇవ్వబోగా వద్దని సరుకులు బట్టలు మాత్రమే ఎందుకు కోరాడు? బంగారం విలువ తెలియకనా? ఈ ప్రశ్నకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో, నీ తల 1000 ముక్కలవుతుంది అన్నాడు. అప్పుడు విక్రమార్కుడు, న్యాయాధికారి సభలోనే బసవయ్య తడబడకుండా సమాధానాలు చెప్పిన తీరుకు అతడు వేటగాడనే నమ్మాడు. కానీ జనానికి నమ్మకం కలిగించడం కోసం మురారి భావమరిదిని తీసుకొని అడవికి వెళ్ళాడే గాని భయంతో రక్షణ కోసం కాదు, దొంగని అనుమానిస్తే వెళ్ళేవాడు కాదు కదా. అడవిలో హారం ఇవ్వబోగా వద్దన్న బసవయ్య దానిని సభలో ఇవ్వమని కోరింది తను నిర్దోషి అని అందరికీ చెప్పడం కోసమే, అంటే ఎలాంటి తప్పు చేయలేదని అందరికి చెప్పడం కోసమే. అడవిలో గొలుసు తీసుకొని ఎవరింట్లకు వారు వెళ్ళిపోతే జనం ఏమనుకుంటారు? నిజం తెలియదు వాళ్లకు, ఎప్పుడు కూడా ఇతను దొంగనే అని అనుకుంటారు. అందుకే సభలో ఇవ్వమని చెప్పి కోరిండు. ఇంకా ఆ పులి సంఘటన న్యాయాధికారి కానీ వేటగాడు కానీ అసలు ఊహించలేదు. తన ప్రాణాల్ని కాపాడాడనేటువంటి కృతజ్ఞతతో న్యాయాధికారి హారం ఇద్దామనుకున్నాడు. సభలో హారాన్ని ఇస్తున్న బసవయ్య వద్దు అనడానికి కారణమేంటి అంటే, వేటగాడు దాన్ని ఎప్పుడు ధరించలేడు కదా, వేటగాడు ఎప్పటికైనా ఆ హారాన్ని మళ్ళీ అమ్మి కుటుంబ అవసరాలు తీర్చుకోవాల్సిందే, కాబట్టి వెంటనే అమ్మితే న్యాయాధికారి బాధపడతాడు. ఎందుకంటే గిఫ్ట్కి ఇచ్చింది వెంటనే అమ్మేసిందంటే బాధపడతాడు కదా. ఇంకా జనానికి ఈర్ష్య అనుమానం కూడా వస్తుంది, న్యాయాధికారి ఉన్న వీడిద్దరు కలిసి ఏదో ఇద్దరు కూడా ఫ్రెండ్స్ అయిపోయినారు అందుకే ఇట్లా న్యాయాధికారి ఏదో చెప్తున్నాడు అని అనుకుంటారు. బంగారం ఎప్పుడు కోరుకోలేదు అందుకే హారం వద్దని సరుకులు వస్త్రాలు మాత్రమే ఇప్పించమని అడిగాడు. న్యాయాధికారి మురారి భార్యకు భర్త హారం ఇప్పించి వేటగాడికి కావలసిన వస్తువులు కూడా ఇప్పించి ఇద్దరికీ సరైన న్యాయం చేశాడని చెప్పాడు. భేతాళుడికి సరైన సమాధానం లభించడంతో ఏం చేశాడు? శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు. కథ బాగుందా? రేపు ఇంకో కథతోటి మళ్ళీ చెప్పుకుందాం. మీరు వింటున్నారు కిడ్ స్టోరీస్ ఇన్ తెలుగు పాడ్కాస్ట్. నాన్న కథ చెప్పవా? ఈ పాడ్కాస్ట్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఫాలో, డెఫినెట్గా ఫాలో అవ్వండి. శుభరాత్రి.